ఇందులో ఆద్యంతాలు కనుక్కుందామా అని వాళ్ళిద్దరూ వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారట. ఆ సమయంలో ఆకాశవాణి రూపంలో శివుడు అన్నాడు, మీ ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుంటున్నారే, మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేం తేలుస్తాను. ఇప్పుడు మీలో ఒకరు కిందకి వెళ్ళండి, ఒకరు పైకి వెళ్ళండి, ఎవరు మొదలు గాని లేక తుది గాని ముందుగా చూసి తిరిగి ఇక్కడికి వస్తారో వాళ్ళు గొప్ప. ఒకళ్ళేమో కింద కాళ్ళు వెతకడానికి వెళ్ళండి, ఆది అన్నమాట, మూలం చూడండి. ఒకరేమో శిరస్సు చూడడానికి వెళ్ళండి, శిరస్సు అయినా అవ్వచ్చు లేదా మూలమైనా అవ్వచ్చు, ఆ రెండింటిలో ఏదో ఒకదాన్ని ముందుగా చూడాలి, చూసి ఈ స్థలానికే తిరిగి రావాలి. రామకోటి దగ్గర శివాలయం ఇది కదా ఇప్పుడు మీ అందరూ ఉన్నది. ఇక్కడ నుంచి ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు సందు చివరికి వెళ్ళి ముందుగా పరిగెత్తి గౌరవిస్తే వాళ్ళు గొప్పవాళ్ళని నేను డిక్లేర్ చేసినట్టుగా శివుడు డిక్లేర్ చేశాడు ఆకాశవాణి రూపంలో. ఏమని, మీ ఇద్దరిలో ఎవరు మూలం కానీ శిరస్సు కానీ చూసి మళ్ళీ బయలుదేరిన చోటుకు ముందుగా వస్తారో వాళ్లే మీ ఇద్దరిలోకి గొప్పవాళ్ళు. ఇంతవరకు మీరు కొట్టుకు ఇబ్బంది పడ్డారు, కొట్టుకు చచ్చిపోయారు ఏకంగా, ఇక కొట్టుకోక్కర్లా. మీ ఇద్దరి గొప్పతనం తేల్చడానికి నేను పన్నీర ఒక పన్నాగ, వెళ్ళండి తేల్చుకోండి మీ ఇద్దరు ఎవరు గొప్ప అని ఆకాశవాణి అన్నది. అప్పుడు వెంటనే విష్ణు అన్నాడు, కదా బ్రహ్మదేవ సందేహం లేదు, మనందరికీ మూలప్రభు శివుడే ఈ పన్నాగం పన్నాడు. శివుడు ఈ అగ్నిస్తంభ రూపంలో ఇక్కడ ఉన్నాడు. ఈ మహాగ్నిస్తంభం భూమండలంలో ఈ కొండ మీద మన ఇద్దరికీ మధ్యలో వెలిసింది. ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం వచ్చింది. నేను పంది రూపం ధరించి భూమి తవ్వుకుంటూ కిందకి ఎడతా, ఆ కింద మొట్టమొదట ఎక్కడ వెలిసిందో, ఈ లింగం ఎక్కడ ఆవిర్భవించిందో అక్కడికి వెళ్ళి ఆ వేరు చూస్తాను, ఆది నేను చూస్తాను, అంతం నువ్వు చూడు, అంటే మొదలు నేను తుది చూడడానికి నువ్వు వెడదాం, ఇద్దరం నెల్లాళ్ళు గడువు పెట్టుకుందాం, నెల్లాళ్లలోపు ఎవరు ముందుగా చూసి ఇక్కడికి వచ్చేస్తారో వాళ్ళు గొప్ప. ఏమంటామనగానే సరే అన్నాడు బ్రహ్మగారు. వెంటనే శ్రీమన్నారాయణుడు ఆది చూడడం కోసం ఏం చేశాడు, ఒక వరాహ రూపం ధరించాడు. ఇత్యుక్త్వా అశోకర తనుకు విష్ణుస్తస్యాదిమీవాన్. విష్ణుమూర్తి బ్రహ్మగారితో ఇలా పలికి తెల్లని పంది రూపం ధరించాడు. తెల్లని పంది రూపంతో భూమిని తవ్వుకుంటూ కిందకి పోవడం మొదలెట్టాడు. తవ్వుకున్నాడు 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 కిందకి పోతూనే ఉన్నాడు. బ్రహ్మగారు, నేనే ముందు ఆకాశానికి వెళ్ళిపోతాను, పైన శిరస్సు చూసి వస్తాను అనుకుని పాప ఈయన హంస రూపం ధరించి పైకి బయలుదేరాడు. అంటే బ్రహ్మగారు పైకి, ఈయన కిందకి. ఈయన తవ్వుకుని ఎడుతున్నాడు, ఆయన ఎగురుకుంటూ ఎడుతున్నాడు. ఆకాశంలో హంసలమై అని పాడుకుంటూ ఆయన పోతున్నాడు. ఆద్యంతాలు చూడడానికి ఇద్దరు బయలుదేరారు. పాపం వరాహ రూపంలో ఉన్న విష్ణువు ఈ అగ్నిస్తంభం యొక్క ఆదిని మూలాన్ని, అంటే అది ఎక్కడి నుంచి బయలుదేరిందో ఆ బయలుదేరిన మొట్టమొదటి స్థలాన్ని చూడలేక తవ్వి 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 దిగి దిగి విసిగిపోయి అలిసిపోయి యుద్ధం జరిగిన ప్రదేశంలో ఎక్కడైతే స్తంభాకారంలో విష్ణు వీళ్ళకి దర్శనమిచ్చాడో ఆ స్థలానికి వచ్చేశాడు. బ్రహ్మ కంటే ముందుగా తిరిగి వచ్చి, ఇంకా బ్రహ్మ రాలేదు, ఆయన ఏం చేస్తాడో, నేను చూడలేక వెనక్కి వచ్చాను, రిటర్న్ అయిపోయాను వచ్చి అనుకున్నాడు. ఈత కొట్టలేక వెనక్కి వచ్చిన సముద్రంలో వెనక్కి వెళ్ళి తిరిగి వచ్చేసిన వాళ్ళేగా. ఇక బ్రహ్మగారు విష్ణువు తిరిగి వచ్చిన విషయం ఆయనకి ఇంకా తెలియదు. అలా హంస రూపంలో పైకి ఎగిరాడు, అలిసిపోయాడు, హార్ట్ అటాక్ రావడం మొదలెట్టింది. ఎంత దూరం ఎగురుతాడు ఆయన మాత్రం, ఎగిరి 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 అలిసిపోయాడు. గట్టిగా కొండలెక్కాలంటేనే కర్ర వచ్చిన అమ్మా అమ్మా అని రెండు సార్లు ఎక్కితే ఆయాసం వస్తుంది. కాకపోతే బ్రహ్మగారు కాబట్టి హార్ట్ పేషెంట్ కాదు గనక ఆ మాత్రం ఎగరగలిగాడు. ఇంక ఇప్పుడు ఓపిక పోయింది. ఎంత దూరం ఎగిరినా ఎంత పైకి వెళ్ళినా ఈ అగ్నిస్తంభం తలకాయ కనపట్టంలా, ఎండింగ్ కనపట్టంలా, అంతం కనపట్టంలా. అందుకని ఇది నా వల్ల కాదేమో, ఓడిపోతానేమో, విష్ణువు దగ్గర తల వంచుకోవలసిన పరిస్థితి వస్తుందేమో, విష్ణువు దగ్గర శిరస్సు వంచుకోకుండా నేను విజయం పొందాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆకాశం నుంచి కిందకి టింగ్ అని జారుకుంటూ వస్తోంది ఒక మొగలి పువ్వు గారు. ఆ మొగలి పువ్వు కనపడింది. దదర్శ కేతకీ పుష్పం కించిద్ విచ్యుతం అద్భుతం అతి సౌరభ్యం అమ్లానం బహువర్షచ్యుతం తథా పైనుంచి కిందకి దిగుతున్న మొగలి పువ్వు మంచి సౌరభ్యం సువాసనతో ఉంది. అతి సౌరభ్యం అన్నాడు మళ్ళీ. అతి సర్వత్ర విజయత అంటారు గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ మాట అన్నాడు, మంచి సువాసన అనకుండా అతి సువాసనతో ఉంది అంటే ఏదో కొంచెం తేడా చేస్తోందనమాట. అమ్లానం, మ్లానము అంటే వాడిపోవడం, పువ్వులు వాడిపోతాయి. పొద్దున పెట్టిన పువ్వే మధ్యాహ్నానికి వాడిపోతుంది. మన ముఖాలే రెండు చెంబులు నీళ్లు దేవుడి మీద పోసి మూడో చెంబు పట్టరానేసరికి వాడిపోయి చెమటలు గారిపోతాయి. ఇక పువ్వులు వాడిపోవడంలో ఆశ్చర్యమేముంది? అందులో కేతకీ పుష్పం కూడా వాడిపోయిందా అంటే అవే, ఇది మాత్రం వాడలేదు. అమ్లానము, మ్లానం అంటే వాడిపోయింది, అమ్లానం అంటే వాడిపోలేదు, ఏమాత్రం కమిలిపోలేదు. మంచి తాజాగా ఉంది, సువాసనతో ఉంది, ఘుమఘుమలాడిపోతుంది, ఘుమ్ ఘుమాయించు కొంచెం అన్నట్టుగా. అది జారి చాలా కాలం పైనుంచి కిందకు వస్తుందట. ఎంతకాలం నుంచి వస్తుందో తెలియదు, చాలా రోజుల నుంచి అలా అది కూడా జర్నీ చేస్తూనే ఉంది. బ్రహ్మగారు ఆ పువ్వు కేసి చూశాడు. ఇంతకీ ఈ పువ్వు పైనుంచి కిందకి ఎలా జారుతుందా అని ఆయన అనుమానం వచ్చింది. ఇక్కడ చెప్పాడు, పరిహాసంతు కృతవాన్ కంపనాచలితం శరహ. ఇది నిజానికి శివుడి నెత్తి మీద ఉన్న పువ్వు. ఎవడో భూలోకంలో ఒకనొక భక్తుడు శివలింగం మీద పువ్వు పెడితే ఆ పువ్వు శివుడి నెత్తి మీదకి వెళ్ళింది. శివుడికున్న ఒక లక్షణం ఏమిటి అంటే భూమి మీద భక్తితో ఎవడన్నా వేస్తే ఆ పువ్వు ఆయన నెత్తి మీదకి ఎడుతుందిట. మీకు ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పా, భక్తితో వేస్తే మీరు ఇక్కడ వేసిన పువ్వు అక్కడికి ఎడుతుంది, భక్తి లేకపోతే ఎన్ని పువ్వులు వేసినా ఆ పువ్వులు ఆయన దగ్గరికి వెళ్ళవు. అలాగే ఈ మొగలి పువ్వుని ఎవడో ఒకనొక భక్తుడు, ఏ అంబికా కృష్ణ గారు లాంటి పరమ భక్తుడు వేసి ఉంటాడనమాట. ఆ పువ్వు ఆయన నెత్తి మీదకి వెళ్ళింది. ఆయన ఏం చేశాడు, ఈ బ్రహ్మగారు విష్ణువు కొట్టుకు చచ్చిపోతుంటే నవ్వాడు. అదట వారిద్దరి ఘర్షణ చూసి అన్వీక్ష్య తయోకృత్యం, తయోకృత్యం అంటే ఇద్దరి యొక్క సంఘర్షణ, బ్రహ్మ విష్ణువుల సంఘర్షణను చూచి పరిహాసంతు కృతవాన్ నవ్వి కంపనం చేశాడు, తలలా ఊపాడు. ఆయన తల ఊపగానే తల మీద ఉన్న పువ్వు కిందకి పడిపోయింది అనమాట. ఏనాడో ఆయన నవ్వి ఒక్కసారి తల ఊపగానే ఆ పువ్వు కిందకి దిగొస్తోంది, అప్పటికి అక్కడికి వచ్చింది. అంటే ఆయన తలక ఎక్కడుందో ఆలోచించండి. ఆ పువ్వును చూశాడు ఇప్పుడు బ్రహ్మ. వెంటనే బ్రహ్మగారు పువ్వుని, ఓ మొగలి మొగలి వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అన్నాడు. అంటే బ్రహ్మగారికి ఇంగ్లీష్ కూడా వచ్చలేండి, ఈ మధ్యనే అమెరికా వెళ్ళి వచ్చాడు, అందుకని ఆయనకు కూడా కాస్త ఇంగ్లీష్ వచ్చింది. అడగగానే అది అంది వెంటనే, అయ్యా శివుడి శిరస్సు మీద ఉన్నానండి, ఎవడో భక్తుడు వేసినటువంటి పువ్వుని నేను ఆ నెత్తి మీదకి వెళ్ళాను, కానీ ఏం చెయ్యను, ఎంతలో మీ ఇద్దరు యుద్ధం చూసి శివుడు తలకేలా ఊపగానే డామ్మనికి ఎందుకు దారిపోతున్నానండి అంది. అయ్యో వెర్రి పుష్పమా, దారిపోయావా, నీకు మంచి పదవి ఇస్తాను, నీకు మంచి పేరు వచ్చేలా చేస్తాను, సన్మానం కూడా చేస్తాను, నా కోసం వచ్చిన ఉపకారం చెయ్యి. ఏమిటండి అంది పువ్వు, నేను శివుడు తల చూసి వస్తాను అని ప్రతిజ్ఞ చేసి వచ్చాను, విష్ణుమూర్తి ఏమో కిందకి వెళ్ళాడు, ఆయన ఓడిపోతున్నాడని అర్థమైంది, కానీ నేను ఓడిపోకూడదు, నేను నెగ్గాలి, అందుకని నేను శివుడి తలను ఎలాగో చూడలేను, కానీ విష్ణువు దగ్గర తల చూసి వచ్చాను అంట. అనగానే ఆయన సాక్ష్యం ఉందా అంటాడు, కోర్టుకి సాక్ష్యాలు కావాలి, అప్పుడా ఉంది అని నిన్ను చూపిస్తాను. ఆయన నిన్ను అడుగుతాడు, చూశాడండి బ్రహ్మగారు ఈ శివుడి శిరస్సును చూశాడని నువ్వు అబద్ధం చెప్పాలి, అలా చెప్పావో నీకు పెర్మనెంట్గా పోస్టింగ్ ఇచ్చేస్తాను, నేను తీసుకెళ్ళి రాజ్యసభ సభ్యుడిని చేసేస్తాను, లేదా కేంద్ర ప్రభుత్వం అవార్డు లంచాలతో పుచ్చేసుకోవచ్చులండి చాలా తేలిక, ఆ అవార్డు నీకు ఇప్పించేస్తాను. భయంకరమైన పిచ్చి నవలలకే అవార్డులు రాగాలేంది, నీకు రావడానికి ఏముంది, నేను రికమెండేషన్ చేసి ఏదో ఒక అవార్డు ఇప్పిస్తాను అనగానే సంతోషపడిపోయింది. బ్రహ్మగారంతటి వాడు సాక్ష్యం చెప్పమంటే కాదని ఎలా అంటారండి, అసలు తప్పు కదా. కొన్ని విషయాల్లో తప్పైనా అది చెయ్యొచ్చు అని శాస్త్రం. మహానుభావులు అడిగితే తప్పైనా తప్పు కాదు ఒప్పేని. అందులో బ్రహ్మ అక్కడ సృష్టికర్త, అందుకని ఊ అన్నది. సరే వెంటనే అక్కడి నుంచి ఆ పువ్వును వెంటబెట్టుకొస్తుంటే దారిలో ఇంకొక ఆవిడ కనపడింది. ఆవిడే కామధేనువు, మంచి అందంగా ఉంది, తెల్లగా నిగనిగలాడిపోతుంది, తోక కుచ్చు పట్టుకుచ్చులో ఉంది, చిక్కని పొదుగు ఒడ్డు పొడుగు, మంచి కురచైన కొమ్ములు. ఓయ్ బాబు ఏం అందంగా ఉందంటే సురభి కామధేనువు. ఆ కామధేనువుని చూడగానే బ్రహ్మగారు, కామధేనువు ఎక్కడ నుంచి వస్తున్నావు అని అడిగాడు. నేను శివుడికి అభిషేకం చేసి వస్తున్నానండి అంది. బలే దొరికేవే, ఓ సాక్ష్యం సరిపోదు, రెండో సాక్ష్యం కూడా ఉంటే ఇంకా బలంగా ఉంటుంది. నేను శివుడి శిరస్సును చూసి వచ్చాను అని విష్ణువు దగ్గర బొంగుతాను, సాక్ష్యంగా నువ్వు కూడా ఊ అని చెప్పు, ఆ తర్వాత నీకు కూడా మంచి ఉద్యోగం ఇచ్చేస్తాను. కవేళకి వెళ్లకుండా, ఇప్పుడున్న గవర్నమెంట్ ఆవులన్నింటినీ హైదరాబాద్లో కవేళకి తరలించి చంపించేస్తోంది, అలా చంపించకుండా నిన్ను నేను కాపాడతాలే అన్నాడు. ఓ భలే అనుకుంది, ఇష్టం లేకపోయినా అది కూడా ఒప్పుకుంది పాప. సరే మొత్తం మీద ఏది ఏమైనా రెండు సాక్ష్యాలు పోగు చేశాడు పాపం బ్రహ్మగారు. మీరు కూడా ఇలా సాక్ష్యాలు పోగు చేసుకోండి భవిష్యత్తులో. ఎందుకైనా మంచి ఆవుగారిని, కామధేనువుని, మొగలి పువ్వుని వెంటబెట్టుకుని విష్ణువు ఉన్న చోటికి, అంటే ఎంతో పూర్వం వీళ్ళిద్దరు యుద్ధం చేస్తూ ఉంటే సరిగ్గా ఎక్కడైతే అగ్నిస్తంభ రూపంలో శివుడు వెలిసాడో అక్కడ అన్నమాట, అక్కడికి వచ్చింది. ఎవరెవరు వచ్చారు, ముందుగా కామధేను వచ్చింది, కామధేను వెనక మొగలి పువ్వు వచ్చింది, ఆ వెనక బ్రహ్మగారు వచ్చాడు. ఎవరా ఇద్దరు, ఇద్దరు వెనకాతలున్నది ఎవరా చూస్తే బ్రహ్మగారే. వెంటనే విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి బ్రహ్మగారు అడిగాడు, ఏం విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ పాతాడానికి వెళ్ళావుగా, చూసావా శివలింగం మొదలు అంటే. నేను చూడలేకపోయాను అయ్యో ఓడిపోయాను అన్నాడు. చూసావా మరి, అందుకే నాకు దండం పెట్టన్నాను, నువ్వు నా కుమారుణ్ణి నేను ఒప్పుకో ఇప్పటికైనా. నేను చూసి వచ్చాను శివుడి శిరస్సును అన్నట్ట. ఈయన ఆశ్చర్యపోయాడు, నేను విష్ణువుని ఏకంగా సృష్టిని పోషించేవాణ్ణి, పంది రూపంలో పాతాళానికి వెళ్ళి చూడలేకపోయాను, అటువంటిది నువ్వు అగ్రం చూడగలిగావా, ఎవరు దీనికి సాక్ష్యం అనగానే ఆ పుష్పం వెంటనే బ్రహ్మదేవుడి ఆజ్ఞని శిరస వహించామంది. హరి, ఈయన చూసిన మాట నిజమేనండి, నేనేనండి సాక్ష్యం అంది. దానితోటి ఆశ్చర్యపోయాడు విష్ణువు, నేను వరాహ రూపంలో పాతాళానికి వెళ్ళి కూడా శివలింగం యొక్క మొదలు చూడలేకపోయానా, ఈ బ్రహ్మ పైకెళ్ళి చూశాడా, దానికి సాక్ష్యం ఈ పువ్వు అనుకుని పక్కనున్న కామధేనువు కేసు చూశాడు. ఆ కామధేనువు కూడా సాక్ష్యం చెబుతుంది అని బ్రహ్మగారు, కామధేనువు నువ్వు కూడా సాక్ష్యం చెప్పన్నట. పాపం కామధేనువుకి సాక్ష్యం చెప్పడం ఇష్టం లేదు, అసత్యం అంటే ఇష్టం లేదు, కానీ బ్రహ్మగారేమో ఒత్తిడి చేస్తున్నాడు. అందుకని ఏం చేసింది, తలకాయతో చూశాడండి అని తోకతో లేదండి అంది. తోక ఇలా అడ్డంగా ఊపింది, తలకాయతో ఇలా అంది. ఇప్పుడు విష్ణువుకి అర్థమైపోయింది. వెంటనే ఏం చేశాడు, పరమేశ్వర ఇదిగో ఈ రెండింటికి బ్రహ్మగారి మీద అభిమానమైనా ఉండొచ్చు, లేక భక్తి అయినా ఉండొచ్చు, మొత్తం మీద ఏదేమైతేనే సాక్ష్యం చెబుతున్నాయి శివలింగం తలని బ్రహ్మ చూశాడని. బ్రహ్మ శివలింగ శిరస్సుని చూసినట్టయితే నేను ఆయన షోడశోపచారాలతో పూజిస్తాను, కాదు ఇది అసత్యమైతే దానికి ఏం శిక్ష విధించాలో నువ్వే చూడు, ఇది నిజమా కాదా నువ్వే దీనికి సాక్షివి అని రెండు చేతులు జోడించి అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ధ్యానం చేశాడు ఆయన. ఇంకేముంది, ఆ శివలింగం ఒక్కసారి రెండుగా పగిలి అందులో నుంచి భయంకరాకారంతో రుద్రుడు రౌద్రంతో ప్రత్యక్షమైపోయాడు, సోలం ధరించి వచ్చాడు, కళ్ళల్లో నుంచి నిప్పులు కక్కుతున్నాడు, ఎంత మోసం, ఎంత దగ ఇది ఆశ్చర్యం. బ్రహ్మదేవుడు ఇవాళ చెయ్యరాని పని చేశాడు, సృష్టికర్త అయ్యుండి కూడా అది ఏదైనా సహిస్తాను, కానీ శివలింగాన్ని మాత్రం చూడకుండా చూశాను అంటే మాత్రం అది గొప్ప అపరాధం అట. ఆ అపరాధానికి తగిన శిక్ష వెయ్యాలి అని ఆ క్షణమే ఏం చేశాడు, వికటాట్టహాసం చేశాడు. తన శరీరం నుంచి ఒకనొక భయంకరాకారాన్ని సృష్టించాడు. అదిగో అందులోంచి పుట్టినవాడే కాలభైరవుడు. ఓయి కాలభైరవ, ఈ బ్రహ్మగారికి 5 తలలున్నాయి. ఆ 5 తలల్లో 5వ తలకై పైకుంటుంది. ఒక తల తూర్పుకి, ఒకటి దక్షిణానికి, ఒకటి పడమరకి, ఒకటి ఉత్తరానికి. ఈ 4 తలలు 4 దిక్కులు చూస్తాయి. 5వ తల ఆకాశం కేసి చూస్తుంది. అదే కంవ్యాప్తి తేజోమయం ఊర్ధ్వముఖం. అది ఈ ఊర్ధ్వముఖంతో శివుడి శిరస్సును చూశానని అసత్యం వాడాడు. అసత్యానికి తోడు ఇదిగో ఇద్దరినేమో సాక్ష్యానికి కూడా తీసుకొచ్చాడు. అసత్యం వాడిన తలకై నరికి పారేయనగానే భైరవుడు వికటాట్టహాసం చేసి ఒక చేత్తో జుట్టు పుచ్చుకుని మరో చేత్తో కత్తి పుచ్చుకున్నాడు. చిత్వా శిరం శిష్య నిఘంతు ముజ్జత ప్రకంపయన్ ఖడ్గమతి స్ఫురం కటైహి. ఒక చేత్తో కత్తిని గిరగిరా తిప్పాడు, మరో చేత్తో జుట్టు పుచ్చుకున్నాడు. ఆ తలకాయన పటక్క నరికేశాడు. నరికేశాడు ఆ చేతికి అతుక్కుపోయింది. కత్తి పుచ్చుకుని తలకాయ నరగ్గానే చేతికి అతుక్కుపోయింది. అదే బ్రహ్మకపాలం అంటే. భైరవుడి చేతికి అలా ఉండిపోయింది. మిగతా తలకాయలు కూడా నరకబోతున్న సమయానికి గజ 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 వణికిపోతూ కాలభైరవుడి పాదాల మీద పడిపోయాడు. పరమేశ్వర రక్షించన్నాడు బ్రహ్మ. బ్రహ్మ తన కుమారుడు, పైగా సృష్టికర్త కనుక ఆయనని రక్షించాలనే ఉద్దేశంతో విష్ణుదేవుడు కూడా కంగారడి కన్నీళ్లు కారుస్తూ, ఆనంద బాష్పాలు కారుస్తూ కాళ్ళ మీద పడిపోయి అచ్యుతుడు అన్నాడు, మహానుభవ పరమేశ్వర రుద్ర మారట భద్ర మహానుభవ రక్షించు రక్షించు ఇతన్ని క్షమించు అన్నాడు. ఎంతైనా తప్పు చేసినా కొడుకు కొడుకే అది గుర్తుపెట్టుకోవాలి. పైగా ఆనాడు బ్రహ్మదేవుడు ఆ తప్పే చెయ్యకపోతే ఈ శివుడు ఈ లింగరూపం ధరించేవాడు కాదు కదా, లోకానికి ఇంత శుభం జరిగేది కాదు కదా. అందుకని ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు, ఇలా అన్నాడు, త్వయా ప్రయత్నేన పురాహి దత్తం యదస్య పంచాననమీశ చిహ్నం తస్మాత్ క్షమస్వాద్యమనుగ్రహార్హం కురు ప్రసాదం విధయేహ్యముష్మై. మహానుభవ పరమేశ్వర, నువ్వు పూర్వం ఈ బ్రహ్మకి 5 తలలు ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు? బ్రహ్మని మెచ్చుకుని నాంతటి వాడివి నువ్వు సువా అని చెప్పడానికి ఇచ్చాట. అసలు కారణం అది. బ్రహ్మగారు ఒకప్పుడు శివుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకుని నువ్వు సృష్టికర్త అవుతావు అని బ్రహ్మగారికి రుద్రుడు వరం ఇచ్చాడు. వరమిచ్చి నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తున్నాను, నా కోసం తపస్సు చేసిన వాడు నా అంతవాడు అవుతాడు, అందుకే నీకు వరం ఇస్తున్నానని అచ్చం ఈ శివుడికి ఎలా 5 తలలు ఉంటాయో 5 తలలు ఇచ్చాట. శివుడికి కూడా చుట్టూత 4 తలలు, పైకో తల ఉంటుంది చూడండి. అందుకే మహన్యాసంలో కంవ్యాప్తి తేజోమయం, కమ్ అంటే ఆకాశం, ఆకాశమంతా వ్యాపించి ఉండే తేజోమయమైన శిరస్సు అని పొగుడుతున్నాం. అందులో శాంతం పంచమీశ్వరస్య వదనం కంవ్యాప్తి తేజోమయం. అప్పుడప్పుడు మహన్యాసం వింటూ ఉంటారుగా మీరు. అందులో శ్లోకం ధ్యాన శ్లోకం ఇది. శాంతం అంటే శాంతస్వరూపము. శివుడికున్న 5 తలలలో పైకో తల ఉన్నది. ఆ తల ఎటువంటిది అంటే శాంతస్వరూపం, దానికి కోపం ఉండదు. పంచమం అది 5వ. ఈశ్వరస్య వదనం శివుడి యొక్క తల. కంవ్యాప్తి ఆకాశం అంతా వ్యాపించి ఉంటుంది. తేజోమయం కాంతి స్వరూపం అది. ఈ ట్యూబ్లైట్ కాంతి కాస్తే, కానీ ఆకాశం అంతా వ్యాపించి ఉండే అద్భుతమైన స్వరూపం ఆ శివుడి యొక్క 5వ తల. అటువంటి దివ్యమైన ఆ శిరస్సు శివుడి దగ్గర మాత్రమే ఉండేది. అలాగే బ్రహ్మకొడైన 5వ తలకై పైకి చుట్టూత 4 తలలు ఇచ్చాట. 5 తలలు ఉండడం వల్ల నేనే శివుడు అంత గొప్ప అని అనుకోవడం మొదలెట్టాడు ఇతడు. అదే అహంకారంతో పొరపాటు చేశాడు, మోసం చేసి జయం పొందాలనుకున్నాడు. 5వ తలకే నరికేశావు, ఇప్పుడు నీ అంతటి వాడు గాడు, ఇక 4 తలలే మిగిలాయి. ఆ 4 తలలు మాత్రం ఉంచి వాడిని అనుగ్రహించు, ఈ బ్రహ్మ మీద ప్రసన్నత్వం చూపించు అనగానే బ్రహ్మకేసి తిరిగి, శివుడు చూశావా ఈ విష్ణు ఎంత గొప్పవాడో, సత్యం మీద నిలబడ్డాడు, పాతాళానికి వెళ్ళొచ్చి చూడలేదు మొదలన్నాడు తప్ప చూశాను అనలేదు. ఆయన మహాత్ముడు. ఇప్పుడు నీ తలలు నరకబోతున్న కాలభైరవుణ్ణి ఆపి నిన్ను రక్షించమని నన్ను ప్రార్థించాడు. ఇతడు మహాత్ముడు. ఇదిగో ఈ రోజు నుంచి ఇతనికి నేను వరం ఇస్తున్నాను. వత్స ప్రసన్నోస్మి హరేయతస్త్వం. ఓ విష్ణుమూర్తి పుత్ర, నీ పవిత్రత్వాన్ని మెచ్చాను. నువ్వు సత్యవాక్య పరిపాలనా ధురంధరుడివి, మోసంతో విజయం పొందాలని ఏనాడూ కోరుకోవు. అందువల్లే ఇక మీదటి నుంచి నువ్వు నాతో సమానుడివి. నీకు నాకు అభేదతత్వం. శివుణ్ణి పూజించే వాళ్ళు విష్ణువుని పూజించిన ఫలితం, విష్ణువుని పూజించిన వాళ్ళు శివుణ్ణి పూజించే ఫలితం పొందుదురుగాక. శివకేశవులకి అభేదతత్వం ఈ రోజు నుంచి ఇస్తున్నాను. నాతో సమానంగా నీకు కూడా క్షేత్రములు, ప్రతిష్ట, ఉత్సవాలు ఇవన్నీ దొరుకుతాయి. అనేక ప్రదేశాలలో నీకు కూడా గుళ్ళు, గోపురాలు ఉంటాయి. ఇక మీదట నీవు నేను సమానం అన్నా. అందుకే విష్ణువు కూడా శివుడితో సమానంగా ఎన్నో ఆలయాలు పొందగలిగాడు. ఆ ఇద్దరికీ భేదం పాటించకూడదు. ఎవడైనా అజ్ఞానంతో అలా భేదం పాటిస్తే వాడికి పోయే కాలం వస్తుంది. ఇది ఇప్పుడేం చేశాడు బ్రహ్మకేశ్ తిరిగి, నువ్వు మోసానికి తలపడ్డావు. మోసంతో సంపాదించిన కీర్తి కూడా కీర్తి. నా కీర్తి ఎప్పుడు కూడా స్వశక్తితో సంపాదించాలి. ఎందుకు ఇతరుల దగ్గరికి వెళ్ళి మోసం చేసి సంపాదించే సంపాదన సంపాదన ఎలా అవుతుంది? ఈ లోకంలో నీకు స్థానం లేకుండా పోగాక, అంటే నీకు ఎక్కడ గుళ్ళు, గోపురాలు ఉండవు, విగ్రహ ప్రతిష్ట ఉండదు, పూజ లేకుండా పోతుంది హో అన్నాడు. అందుకే బ్రహ్మగారికి ఎక్కడన్నా ఉన్నాయా గుళ్ళు? లేవు. ఇంకెక్కడ గుడి లేదు, పాపం బడి లేదు ఆయనకి. ఎవరన్నా ఎప్పుడన్నా కడితే కట్టాలి. మీలో అంటే వాళ్ళు ఎవరన్నా మంచివాళ్ళు పాపం. అంతేగాని ఆయనకి ప్రస్తుతానికి మాత్రం గుడి లేదు. అప్పుడు ఆయన మళ్ళీ ఏడ్చాడు, స్వామి క్షమించు. స్వామి ప్రసీదాద్య మహావిభూతే మన్యే వరం వరదమే శిరస ప్రమోక్షం నమస్తుభ్యం భగవతే బంధవే విశ్వయోనయే సహిష్ణవే సర్వదోషాణాం శంభవే శైలధల్వనే. స్వామి, మహామహిమ కలిగిన పరమేశ్వరుడు నువ్వు, కరుణాస్వరూపుడివి, వెంటనే నన్ను కరుణించు. వరాలిచ్చేవాడివి నువ్వు, నాకు వరం ఇయ్యి. ఇవాళ నా ఐదో తలకై తెగడం నాకు వరమని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ తలకై ఐదో తలకై ఉన్నంతకాలం నేను మహాహంకారంతో పిచ్చ పనులు చేశాను. నేనే గొప్పవాణ్ణి అనుకున్నాను, సృష్టికర్తను అనుకున్నాను, విర్రవీయాను, ఏదో రకంగా విజయం పొందాలనుకున్నాను. విజయం పొందడానికి పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎంత కుట్రలు చేశారో అన్ని కుట్రలు చేశాను నేను కూడా కాలప్రభావం వల్ల. కానీ నువ్వు మహాత్ముడివి, జగద్బంధువువి, కరుణాస్వరూపుడివి, మేరుపర్వతం ధనుస్సుగా పెట్టుకున్నవాడివి, మంగళస్వరూపుడివి. ప్రసన్నుడవై నన్ను అనుగ్రహించు. గుళ్ళు, గోపురాలు లేక ప్రజలలో పూజార్హత లేక సృష్టికర్త దిక్కుమాలిన బతుకు బతకవలసిందేనా? నాకు మరేదైనా వరం ఇమ్మన్నాడు, నీకు నమస్కారం అన్నాడు. నువ్వు సహిష్ణువి, సహనగుణం కలిగిన వాడివి అనగానే శివుడు అంటేనే జాలిపడిపోయాడు. అయ్యయ్యో, నువ్వు ఐదో తలకైతే అబద్ధం ఆడడం వల్ల ఐదో తలకై నరికేశాను, కానీ మిగతా తలలతో ఇక మీదట మళ్ళీ నీకు గౌరవం వస్తుంది. గుడులు, గోపురములు నీకు ఉండవు, పూజలుండవని నిన్ను శపించాను. కానీ అరుదుగా ఒకటి రెండు గుళ్ళు మాత్రం భూమి మీద ఉండేటట్టు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అందుకే ఇప్పుడు గుంటూరు దగ్గర చేపురోలను ఉంది, అక్కడ మాత్రం బ్రహ్మగారికి గుడి ఉంటుంది. మీకు ఆశ్చర్యం చెప్పమంటారా? ఆ గుళ్ళు అర్చకత్వానికి వెళ్ళిన వాడికి ఒక్కరోజు పని చేసినా చాలు, ఓ లక్ష రూపాయలకు తక్కువ కాకుండా ఆ ఏడాదిలో ఆదాయం వచ్చేస్తుంది ఏమిటో. కానీ అక్కడ అర్చకత్వం అంత తేలిక కూడా కాదు. అసలు మీకు తెలియదు, తెలియదు ఎప్పుకోవడమే ఉందిలేండి, తెలిసేలా చెప్పట్లేదు. కానీ నమ్మి భక్తితో అక్కడున్నది విగ్రహం కాదు, నిజంగా దేవత అని ఒక్క పుష్పం పెట్టండి, మీకు ఐశ్వర్యం రాకపోతే అడగండి. కాస్త శుభ్రతతో, పవిత్రతతో చేయాలి. కాకపోతే అంటే అదే పెంట గుట్టలు వేసుకుని పెంట వేషాలు వేసి పట్టించుకోకుండా ఉంటే మనకు లాభం లేదు. తప్ప నేనెప్పుడు పరమేశ్వరుణ్ణి, అది పరమేశ్వరుడు రాయి అనుకోను. ఒక విగ్రహం చూస్తే అది విగ్రహం అనిపించదు. అమ్మ ఎదురుగుండా కూర్చుని మాట్లాడుతుంది అనిపిస్తుంది. సరస్వతిని చూస్తే ఆ సరస్వతీదేవి ముఖాముఖి మాట్లాడినట్టు అనిపిస్తుంది. అలా మాట్లాడినట్టు అనిపిస్తోంది కాబట్టి శరీరం పులకిస్తోంది, పాండిత్యం నిలబడుతోంది. లేకపోతే ఏం నిలబడుతుంది? ఇవన్నీ వాటిని అనుభవించాలి, ఆనందం పొందాలి మనం. రామకృష్ణ పరమహంస ఒక్క రూపాయి సంపాదన ఆశించల, కానీ దక్షిణేశ్వరంలో ఆ అమ్మవారిని చూసి అమ్మా అమ్మా అంటూ ఉంటే ఆవిడ పాలిచ్చింది టావిడ్. ఆయన 2 రోజులు అన్నం తినలా. అన్నం తినకపోతే మనం పిచ్చాళ్ళం కానీ అన్నం తినలేదు కంప్యూటర్ కడలేదు అనుకుంటాం. వాడికి ఎవడికి పెట్టాలో వాడు పెడతాడు పరమేశ్వరుడు. పిచ్చాళ్లలో ఎక్కువ శక్తి ఉంటుంది. అమాయక భక్తి ఉంటే అమ్మ అనుగ్రహిస్తుంది. 3 రోజులు అన్నం తినలేదట. ఒక రోజున రామకృష్ణ పరమహంస అమ్మవారు వచ్చి పాలిచ్చిందిట, చంటి పిల్లాడికి లాలిచ్చినట్టుగా. 3వ నెల 4వ నెల పిల్లాడికి, చంటి పిల్లాడికి బాల్యంతరాలు పాలిచ్చినట్టుగా తాను పాలిచ్చి కాపాడింది. ఇంకేమిటా అంతకంటే కావలసింది? ఈ లౌకికమైన డబ్బా, ఈ కీర్తి ఆయనకు కావలసింది. అశాశ్వతమైన స్థానం కాదు, శాశ్వతమైన కైవల్యం పొందాడు. మనం వెర్రి సలహాలు మనం ఇస్తాం. నేను నమ్ముతున్నాను, నేను నిజంగా అలా చూశాను. అందుకని చెబుతున్నారు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయాలు చూశాను. అనుభూతి అయితే ఎల్లవేళలా అనుభూతి ఉంటుందంటే ఉండదు. అన్ని వేళలా ఉంటే అప్పుడు ఇక్కడ మీ ఎదురుగుండా కూర్చున్న పురాణం ఎందుకు చెబుతాం? అలౌకిక స్థితికి వెళ్ళిపోతాం. ఆ భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ఒక్కొక్కప్పుడు తాదాత్మ్యం చెందుతుంది మనస్సు అన్నమాట. ఈ లోపల ఇక్కడ కూర్చునున్నాడు ఈ అబ్బాయి, వీళ్ళ అక్క అనుకుంటున్నాను నేను. ఆ శోభ అవునా బాబు? శోభ నీకేమవుతుంది? అక్కేనా? ఒక్క సెకండ్ కట్టి. భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు, విగ్రహం కాదు. ఆ విగ్రహం మనకు ఒక నిగ్రహం. ఆ విగ్రహంలో ఉన్న స్వామిని మనం నమ్మి పూజిస్తే ఎదురుగుండా కూర్చుంటే మనల్ని కాపాడతాడు. పిచ్చాళ్లల్లో ఉండేవాళ్ళు ఆ విగ్రహానికి ఎదురుగుండా కూర్చుంటే కొద్ది రోజులకి వాళ్లే జగద్గురువులు అయిపోతారు. ఈయన వాక్యం సత్యం. ఏనాటికైనా ఏలూరు నుంచి నేను మహామహిమలు సృష్టించగలనని నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మీలాంటి భక్తులు క్రమక్రమంగా పెరుగుతారు. నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను, ఫోన్లు చేస్తే మాట్లాడను. మీరు అహంకారం అనుకోండి, ఇంకోటి అనుకోండి, నేను కూడా పిచ్చి అవధూతనే. నాకేం పలుకుబడి అక్కర్లా, నాకేం డబ్బు సంపాదన అక్కర్లా. వచ్చారా మీరు సుఖంగా ఆనందంగా ఉంటారు, చూస్తారా చూస్తారు. నేను మాత్రం అమ్మ దగ్గర కూర్చుంటాను. ఎప్పుడో ఒకప్పుడు అమ్మలో మీ ఎదురుగుండానే లీనమైపోతాను. ఇది సత్యం చెబుతున్నమాట. అది అమ్మ, అది విగ్రహం కాదు అని చెబుతున్నా. ఆ మహామహిమను అనుభవిస్తున్న భక్తులు చాలా మంది చెబుతున్నారు. అనుభవించాలంటే వాళ్ళు ఏకాంత భక్తులై ఉండాలి, అంటే వాళ్ళకు కూడా అంత భక్తి ఉండాలి అని చెబుతున్నది అనమాట. అలా చేసుకుంటే ఉంటుంది తప్ప ఏమీ లేకుండా అక్కడ కూర్చుని ఆ అమ్మవారికి ఇంత ఆ నైవేద్యం కూడా పెట్టకుండా ఉత్తి డబ్బుల కోసం వస్తే ఉపయోగం లేదు. కేవలం డబ్బు కోసం ఆశించేవాడికి ఎప్పుడు డబ్బు రాదు. నమ్మకంతో ఉంటేనే. నాలో శక్తి లేదు, ఇంకోట్లో లేదు, కానీ ఆ పరమేశ్వరులో ఉంది శక్తి. మీకు ఇప్పుడు ఇంకో రహస్యం చెబుతున్నా. ఇవాళ ఎందుకని అంబికా కృష్ణ గారిని నేను మనస్సులో పెట్టుకుని ఇంత ప్రేమగా అభిమానంగా రోజు 100 సార్లు చెబుతున్నాను అంటే, మీ అందరికీ ఆయన ఎదురుగుండా ఉన్న రూపమే కనపడుతోంది. ఆయనలో పండిన ఒక తపస్యాలి, ఒక కారణ జన్ముడు అంటే మీలాంటి సాధకులకి తెలుస్తారు, అందరికీ తెలియదు. ఆయన ఏ గోలోకం నుంచో భూలోకానికి దిగి వచ్చిన ఒకనొక కారణ జన్ముడు. ఏ రాధాదేవో పంపించింది ఆయన, సందేహం లేకుండా. ఇవాళ కూడా పొద్దుట కలిస్తే వెంటనే లింగపురాణంలో ఉన్న కథ గురించి అడిగారు. ధర్మ సందేహాల్లో ఎవరో గుంజీళ్ల కథ గురించి చెప్పేట, ఆ కథ గురించి అడిగాడు ఆయన. ఇంకోటి అడగట్లేదు ఆయన నన్ను ఎప్పుడు. ఆ సాధన, ఆ ముఖంలో తేజస్సు పండుతోంది. మీకు ఎప్పుడే తెలుస్తుంది ఈ గురువు ఆ శిష్యుడు కలిసి చేసే అమోఘమైన లీలలు. ఆ రోజున మీరు అరెరే ఇటువంటి మహానుభావులు ఎదురుగుండా ఉన్నామా అనుకుంటారు. అంతటి మహాసాధకుడని నా మనస్సు చెబుతోంది కాబట్టి నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. లేకపోతే నేను 1 కోటి రూపాయలు ఇచ్చిన మిమ్మల్ని స్తోత్రం చేయను. ఆయన పరమ సాధకుడు, సాధకుడు, సాధకుడు అని మళ్ళీ చెబుతున్నాను నొక్కి. ఆయన గొప్ప శక్తి పొంది ఇంకా ఏదో చేయబోతున్నాడు భవిష్యత్తులో. అంచేతమ్మా, అటువంటి వాళ్ళకి మరొక్కసారి చేయంకోరు, ఇంకోసారి చప్పట్లు కొట్టచ్చు, మీరేం పర్వాలి. సరే, ఇప్పుడు శివుడు ఏమన్నాడు? నాయన, నువ్వు తెలుసో తెలియకో విజయం పొందడానికి ఒక అసత్యం ఆడావు. ఇప్పుడేమో నీకు పూజార్హత లేకుండా చెప్పించాను, కానీ ఇప్పుడు నీకోసం 2 గుళ్ళు వచ్చుగాక. అందులో కాశ్మీర్లో ఒక బ్రహ్మాలయం ఉంది, గుంటూరు దగ్గర చేబ్రోలు మండలంలో ఒక ఆలయం ఉంది. ఇక్కడ నీకు ఇలా 1, 2, 3 మొత్తం మీద ఆలయాలు ఉంటాయి, ఇంకెక్కడా గుళ్ళు ఉండవు. తర్వాత 2వది, నీకు గుడులు గోపురములుండవు, కానీ నీ నామం అందరి నోట్లోనూ నిత్యం ఉచ్చరింపబడే వరం నీకు ఇస్తున్నాను. ఎవరైనా అనుక్షణం బ్రహ్మ బ్రహ్మ అనుకోకపోతే కుదరదు వాడికి. ఆనందం వచ్చింది, బ్రహ్మానందం అంటారు, శివానందం విష్ణానందం అంటారు. ఎవడికైనా తిక్కొచ్చింది, ఏంట్రా ఈ బ్రహ్మకోపం అంటాడు. ఆఖరికి చెవుడు వచ్చింది, బ్రహ్మ చెవుడు అంటారు. బ్రహ్మాండంగా ఉంది పదార్థం అంటాడు. రుచిగా ఉందనుకోండి, ఏ పూరిలో గారిలో ఆ చేపట్లే వాళ్ళు మనవాడు మళ్ళీ పులిహార పెడతాడు, నాకు నిన్న పులిహార మర్చిపోయావయ్యా కవర్లోను. పులిహార బ్రహ్మాండంగా ఉంటుంది, మన ప్రసాదం మన శ్రీనివాస్ పట్టుకొచ్చింది అంటే బ్రహ్మాండంగా ఉందండి పులిహార అంటున్నాడు. అన్నారా లేదా మీరు? నేను విన్నాను నిన్న. బ్రహ్మాండంగా ఉందన్నారు గారు, శివాండంగా పిండాండంగా విష్ణుండంగా అలా అంటే పులిహార కూడా బ్రహ్మాండంగానే ఉంది. పురాణం బాగుంది అక్కడ కూడా బ్రహ్మాండంగా ఉందని అంటారు. ఇలా అనుక్షణం బ్రహ్మస్మరణమే చేస్తారు. నీ నామం అందరి నోట్లోనూ నానుగాక, అందరూ నీ నామాన్ని ఉచ్చరింతురుగాక. అందువల్ల చివరికి నీకు గుళ్ళు లేకపోయినా అందరి నోట్లో ఉంటావు. బ్రహ్మానందం, బ్రహ్మాండం, బ్రహ్మచెవుడు, బ్రహ్మశాస్త్రం. చివరికి పద్మాకర్ గారు కూడా బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు అంటారు, కానీ శివశ్రీ అంటున్నారు అనలేదు. చూడండి అక్కడ కూడా రేపు పొద్దున ఎప్పుడైనా సరే బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి చేత పురాణం అని అక్కడ అదిగో లింగ పురాణం. సహస్ర అవధానంలో సహస్ర వధాని అని కొట్టారు కర్మయోగం కాకపోతే, ఆ సహస్ర దీర్ఘం లేదు కానీ బ్రహ్మశ్రీ మాత్రం జాగ్రత్తగానే పెట్టారు. ఆఖరికి ఆడపండితులు కూడా బ్రహ్మశ్రీ అని అంటున్నారు, కానీ వాణిశ్రీ అంటారా, బ్రహ్మగారి భార్య కదానని. వాణిశ్రీ వేణి గారు అంటున్నారా అలా,